బలరాముడు పరమ పూజ్యుడు వ్రేపల్లికి వెళ్ళాడు. కృష్ణుడు ఎలాగో వెళ్ళటం లేదు వ్రేపల్లికి, నేనే వెళదాం అనుకుని నందగ్రామానికి వెళ్ళాడు. బృందావనంలో గోపికలు గోపాలకులు ఉన్న చోటుకి వెళ్ళాడు. కృష్ణుడు రాకపోయినా బలరాముడు రావడంతో యశోద ఆనందపడిపోయింది, గోపికలు ఆనందపడ్డారు. వీళ్ళంతా కలిసి కాసేపు యమునా తీరానికి పోయారు. ఆ యమునా తీరంలో బలరాముడికి ఇష్టమైన వారుణి అనే ఒక మద్యాన్ని దేవతలు ఇచ్చారట. ఈ మద్యం చాలా కమ్మగా రుచిగా ఉంటుంది, మంచి మత్తు కలిగిస్తుంది అనమాట. ఇది బాగా తాగాడు. తాగిన వెంటనే గోపికలు అన్నారు, నీతో జలక్రీడలు ఆడాలి అన్నారు. యమునా నది దూరంగా ఉంది, ఈయనేమో జలక్రీడలు ఆడాలంటాడు. ఎలా? పైగా తాగిన వైకుంలో లేవలేకపోయాడు కూడా ఏకంగా, అంత వారుని పుచ్చుకున్నాడు ఆయన. అప్పుడు గోపికలు, మేము నిన్ను చేయి పుచ్చుకుని యమునా నది తీరానికి తీసుకెడతాం, అక్కడ జలక్రీడలు ఆడదామా అనగానే ఆయన, మనం వెళ్ళడం ఏమిటి యమున దగ్గరికి, యమునని ఎక్కడికి పిలిపిస్తాను అని, ఓ యమున బలరాముడు ఆదేశిస్తున్నాడు జలక్రీడలు ఆడాలి, ఇలా రా అన్నాడు. తాగుబోతాడి మాటలు నేను ఎందుకు పట్టించుకుంటాను అని ఆవిడ రాలేదు. దాంతో మండిపోయింది, వెంటనే నాగలి వేసి ఇలా చీల్చాడు తనకేసి. ఇప్పటికీ యమునా నది బృందావనంలో ఒక ప్రాంతంలో నాగలితో రెండుగా చీల్చబడి, అంటే ఇటు ఇటు పాయి మధ్యలో దెబ్బ కనపడుతుందన్నమాట. అలా చీల్చాడు. ఆ దెబ్బకి వణిగిపోయి యమున, మహాత్మా భూమండలమంతా మోసి ఆదిశేషుడివి, నీ ముందు నేనెంత అబలను, ఏదో సామాన్యుడివి, అందరిలాగా తాగుబోతు అనుకున్నాను, ఇలా తాగుడు వైకం ఇలా కలిగిస్తుందని లోకానికి చెప్పడానికి తాగుడు నటిస్తున్నామని ఇప్పుడు నాకు అర్థమయ్యింది, క్షమించు అని కాళ్ళు పట్టుకుని ఆయన కోసం అక్కడికి ప్రవాహ జలాన్ని పంపింది. ఆ ప్రవాహ జలంలో బలరాముడు జలక్రీడలు ఆడాడు. మహాత్ములు ఉన్నారే, వాళ్ళు లోకశ్రేయస్సు కోసం అప్పుడప్పుడు కొన్ని నాటకాలు ఆడతారట, అంటే వాళ్ళు తాగినట్టు కనపడతారు. వాళ్ళు తాగారు కదా అని మనం తాగితే చస్తాం. వాళ్ళు సీసము తాగుతారు, సీసా తాగుతారు. శంకరాచార్యులు వారి యొక్క శిష్యులు కొంతమంది, మా గురువు గారికి మాకు ఏమిటి తేడా అండి, గురువు గారు కుర్చీలో కూర్చోబెట్టి మమ్మల్ని మామూలు ప్లాస్టిక్ కుర్చీలో కూర్చోబెడతారని అడిగారట. ఎక్కడికైనా పెడితే ఆయనకి ఎందుకు ఎంత పెద్ద సీటు, మాకెందుకు చిన్న సీటు అని అడిగారు. అప్పుడు గురువుగారు వాళ్ళు చూస్తూ ఉండగా తీసుకురండి ఒక సీసా అని ఒక కళ్ళు సీసా తెప్పించుకు తాగాడు. ఓ గురువుగారు తాగారు, మనం పుచ్చుకుందాం అని వీళ్ళందరూ వెళ్ళి ఆయన సీసా తాగితే వాళ్ళు కొండలతో తాగారు. మరునాడు ఆయన కరిగించిన సీసం తెండన్నాడు. సీసం తాగానే ఆయన గడగడ తాగాడు. శిష్యులు అలా వణుకుతూ చూశారట, నిన్న సీసా తాగారుగా మరి సీసం తాగండి అన్నాడు. చస్తాం గురుదేవా అన్నారు. ఇప్పుడు అర్థమైందా, గురు స్థాయి అది, ఆయన చేసినట్టు మీరెక్కడ చేస్తారు, మీకు ఆ శక్తి ఉన్నప్పుడు మీకు కూడా పక్కన ఆసనం వేస్తారు, అప్పటిదాకా కింద కూర్చోండి అన్నట. వాళ్ళు బుద్ధి తెచ్చుకున్నారు. చాలా గొప్ప కథ శంకరుడి యొక్క చరిత్రలో, ఇలా ఇది కూడా ఒక గొప్ప కథ అన్నమాట. కాబట్టి బలరాముడు త్రాగాడంటే ఆయన సాక్షాత్ ఆదిశేషుడు, భూమి ఆయనలో ఉంది, ఈ భూమండలమే మింగగలిగిన వాడు ఆయన. అయినా తాగుడు వైఖరిలో ఎవరు ఏ పని చేస్తారో తెలియదు అని లోకానికి చెప్పడానికి కాసేపు వారుని తాగినట్టు నటించి, మహాత్ములు శక్తివంతులు అగ్నిని కూడా జీర్ణించుకుంటారు అని చెప్పడం కోసమేమో ఆ వైఖరిలో ఉండి కూడా యమునని శిక్షించగలిగాడు ఆయన. ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి రైవతక పర్వతానికి వెళ్ళాడు. రైవతక పర్వతం చాలా గొప్ప పర్వతం, మీరు వీలుంటే గూగుల్లో కొట్టండి, చాలా ఇష్టమైన పర్వతం అంట యాదవులకి. కృష్ణుడు ఎప్పుడు అక్కడే ఉండేవాడు ఆయన. అసలు అక్కడ రైవతకోత్సవంలో ఉండగానే సుభద్రని ఎత్తుకుపోయాడు అర్జునుడు. అర్జునుడు సుభద్రని పట్టుకుపోయిన కాలం ఈ రైవతక ఉత్సవంలో యాదవులు ఉన్నారు. ఆ సమయంలో మారువేషంలో ద్వారకకు వచ్చాడు, మంచి బబిరిగడ్డంతో వెళ్ళిపోయాడు. సన్యాసి కదా అని బలరాముడు గారు ఓ విడిది ఇచ్చారట. ఆ విడిదిలో కూర్చుని చక్క వలి అద్భుతంగా పాటలు పాడి సుభద్రని ఆకట్టుకుని, వీళ్ళందరూ స్వామి మీరు ఇక్కడ ఉండండి, మేము రైవతక పర్వతానికి వెళ్ళి అక్కడ ఉత్సవాలు చేస్తాం అని వెళ్ళగానే వాళ్ళు అలా వెళ్ళగానే రథం ఎక్కించుకుని పట్టుకుపోయాడు. చాలా అద్భుతమైన ఘట్టం ఇది. అసలు ఆ రోజుల్లో ఈ కథల్ని సినిమాలుగా తీస్తూ ఉంటే కూడా ముచ్చటగా ఉండేదండి. చెప్పేగా పెంగళి నాగేంద్రరావు గారిని ఒక వరం ఆ రోజుల్లో మనకు ఉండేది. ఆయన శ్రీకృష్ణ అర్జున యుద్ధంలో ఈ రైవతకోత్సవము, ఈ సుభద్రని పట్టుకుపోవడం, సుభద్ర కోసం వారు వేషంలో అర్జునుడు రావడం, ఎంత గొప్ప కథ అన్నమాట. చాలదాయి పూజ దేవి, చాలదాయి కొల్లువు దేవి, ఎంత అందమైన పాట అండి అది. నీ కర్ర కంకణమే, నీ కంకణ నిస్వనమే ప్రణవానాదము, నీ పద నూపుర నిస్వనమే ప్రణయ గీతము,
జాలిదల్లచి దీను కావవేళ చాలదాయి పూజ దేవి చాలదాయి కొలువు దేవి.
ఆవిడ కంకణాల యొక్క శబ్దం ఓంకారనాదంలో ఉందిట. ఆవిడ నడుస్తూ ఉంటే ఆ పదనూపుర నిస్వనం ఉందే శబ్దం, అది ప్రణయ గీతంలో ఉందిట. ఎంత అద్భుతమైన మాటలు.
నీ కటాక్ష వీక్షణమే నాకు మోక్షము.
అలా కను కొలుకులతో చూపులు చూస్తే అదే నాకు మోక్షం అంటాడు ఆయన. ఇటువంటి పదాలు రాయాలంటే బాగా చదువుకోవాలి, ఒక పట్టు ఉండాలన్నమాట. పాట రాయడం కష్టం ఉండదు, పద్యం రాయడం తేలిక కానీ. ఎందుకంటే పాటకు ఒక ట్యూన్కి పనికి రావాలి. ఆ పనికి రావాలంటే వీడికి సంగీత జ్ఞానం కావాలి. ఆ సంగీత జ్ఞానంలో కూడా ఎక్కడ ఏ శబ్దాన్ని ఎలా ఉచ్చరించాలో తెలియాలి. అందువల్ల ఏదైనా రచన అంత తేలిక కాదు. పద్యం ఒక కష్టం, పాట ఒక రకమైనది. దేని వాణి దాంది. ఇటు పద్యం పాట రెండు రాసిన మహాకవి అనమాట. అందుకని చెప్తాను ఆయన గురించి. పెంగళవారి పద్యాలు అంత బాగుంటాయి, పాటలు అంత బాగుంటాయి. కాబట్టి ఆ రైవతక పర్వతం మీదకి బలరాముడు ఈ గోపికలతో వెళ్ళాడు. వాళ్లతో వెళ్ళి విహరిస్తూ ఉండగా ఆ సమయంలో సుగ్రీవుడి మంత్రి మైంద ద్విధులు అని పిలువబడే కవలల్లో ఒకడైన ద్విధుడు అక్కడికి వచ్చాడు. మైందుడు ద్విధుడు అశ్వినీ దేవతల వరం వల్ల పుట్టినటువంటి వానరులు రాముడికి సాయం చేశారు. కానీ కాలప్రభావంతో రామావతారం అయ్యాక ఈ ద్విధుడు నరకాసురుడితో స్నేహం చేశాడు. నరకాసురుణ్ణి కృష్ణుడు చంపగానే, కృష్ణ సామాన్య మానవుడివి నువ్వెంత, నీ బ్రతికెంత, నా మిత్రుడు నరకాసురుణ్ణి సంహరిస్తావా, నీ సంగతి చూస్తాను అని ద్వారకా నగరానికి వచ్చి ద్వారకానగరంలో కొన్ని బిల్డింగులు పడగొట్టాడు. కొంతమందిని ముక్కులు కొరికాడు, చాలా హింస పెట్టాడు, ఆడవాళ్ళ బట్టలు చింపాడు. ఇంతలో ఎవరో అన్నారట, ఇక్కడ కృష్ణుడు లేడు సమయానికి ఇంద్రప్రస్థంలో ఉన్నాడు, బలరాముడు చూస్తే రైవతక పర్వతంలో ఉన్నాడు, ఎవరూ లేనప్పుడు ఇక్కడికి వస్తే గొప్ప ఏమిటి, నీకేమైనా ఓపిక ఉంటే రైవత పర్వతానికి పో, అప్పుడు నీ సంగతి ఏమిటో బలరాముడు చూస్తాడనగానే వాడు రివ్వును ఎగురుకుంటూ ఈ పర్వతం దగ్గరకు వచ్చాడు. వచ్చి బలరాముడికే చూసి ఇలా గోపుకున్నాడు, పళ్ళి కిలించాడు, మలమూత్రాలు విసర్జించాడు, పృష్ఠభాగం చూపించాడు. ఓ అరి బాబా చాలా వెకిలి పనులు చేశాడు. పెద్ద బండరాతితో బలరాముడు నెత్తి మీద కొట్టాడు. కాసేపు నవ్వుకున్నాడు కానీ బలరాముడు. వీడి ఆగడాలు పెరిగిపోతూ ఉంటే ఆయన దగ్గర సునందం అని ఒక ముసలం ఉంది. ఆయన రోకలిని ఏమంటారు, సునందం. ఆ రోకలితో ఒక్క దెబ్బ కొట్టేటవాడు మెడ మీద. కాసేపు స్పృహ కోల్పోయి కింద పడ్డాడు. మళ్ళీ లేచి ఓ చెట్టు పీకి బలరాముడు నెత్తి మీద కొట్టాడు. ఆ చెట్టు బలరాముడి తలకి తగిలి తుక్కు తుక్కుగా ముక్కలు ముక్కలకి కింద పడిపోయింది. దాంతో ఆయన తోక తొక్కిన తాచులా లేచాడు. లేచి అమాంతంగా రెండు చేతులతో వాడి మెడ పట్టుకుని నొక్కేశాట. పీక పిసగ్గానే వాడి మాడు పగిలిపోయింది. కొవ్వు నెత్తురు బయటకు వచ్చాయి, గుడ్లులా బయటకు వచ్చాయి. గిలగిల్లాడి కింద పడి తెచ్చాడు. దేవతలు పుష్పవర్షం కురిపించారు. ఈ విధంగా ద్విధుడు నీచ సాంగత్యం వల్ల రామచంద్రుడికి సాయం చేసిన వాడు అయ్యుండి కూడా నరకాసురుడితో స్నేహం చేసి పాపం పొంది చివరికి బలరాముడి చేతిలో మరణించాడు. ఏ లక్ష్మణుడికి సాయం చేశాడో ఆ లక్ష్మణుడే వాడు బలరాముడి రూపంలో చంపవలసి వచ్చింది. కాబట్టి భగవంతుడికి దుష్ట శిక్షణ దగ్గర పక్షపాతం ఉండదు. ఎప్పుడో సేవ చేశాను కదా అని మరునాడు అపకారం చేస్తే ఏం చేస్తాడు భగవంతుడు, శిక్షిస్తాడు అని తెలుస్తుందన్నమాట. ఈ బలరామ చరిత్రం చాలా గొప్పది. అనగానే హలధరుడు అమర్త్య చరితుడు, దేవతలకి కూడా అలవి కాని పనులు చేసిన మహాత్ముడైన, మానవ మాత్రుడు కాడైన, అమర్త్యుడు అంటే మర్త్యుడు కానివాడు, మృతి చెందుతాం గనక మనల్ని ఏమంటారు, మర్త్యులు. మన మానవులకి మర్త్యులు అని ఎందుకు పేరు వచ్చిందంటే పుట్టాక చస్తాం గనక, చావు లేనివాడు గనక దేవతల్ని అమర్త్యులు అంటారు. అలాంటి అమర్త్య చరితుడు హలధరుడైన బలరాముడు. ఇంకా ఆయన చరిత్ర నాకు వినాలనుంది చెప్పు అన్నట్ట మహానుభావుడైన పరీక్షిత్తు. అప్పుడు ఆయన చెప్పాడు, ఆయన చరిత్ర చాలా గొప్పది. కౌరవ పాండవులకి యుద్ధం వస్తూ ఉంటే నేను ఎవ్వరికీ సాయం చేయను, తీర్థయాత్రలకి పోతాను అని బలరాముడు తీర్థయాత్రలకు బయలుదేరాడు. చాలా తీర్థయాత్రలు చూశాడు ఆయన. సేవించన్ రంగధామున్, రంగధాముణ్ణి శ్రీరంగం వెళ్ళి తంజావూరు ఆ ప్రాంతంలో ఉందిగా శ్రీరంగం. శ్రీరంగంలో కూడా మేము మా అదృష్టవశాత్తు అక్కడ భాగవతం చెప్పుకున్నామండి, భక్తుల చరిత్ర చెప్పుకున్నాం, కావేరీ స్నానం చేశాం, అక్కడ చక్కని పాటలు పాడుకునేవాళ్ళు అనమాట. రంగడ మీద రంగరంగయని నోరారా శ్రీరంగని తల్లచుడు జనులారా శ్రీరంగని కొలువుడు జనులారా అని ఆ రోజుల్లో పాడుకునేవాళ్ళం. ఇంచుమించుగా భారతదేశంలో చాలా క్షేత్రములు ప్రసిద్ధికి ఎక్కిన క్షేత్రములు మాకు తెలిసినంత వరకు తిరగరిగం. ఆ రోజులు వేరు, ఆ కాలం వేరు, అలా వెళ్ళిపోయింది. ఇప్పుడు కూడా తిరుగుతున్నాం అనుకోండి, కానీ అప్పుడు ఇంకా కొర్రగా ఉండడం వల్ల నదిలో స్నానాలు చేసాం, కొండలు ఎక్కాం, దిగాం. ఇప్పుడు ఎవరు పారాయణ పూర్లు బయటికి వెళ్ళడానికి ఇష్టపడట్లా, కొంచెం ఓపిక తగ్గి. కానీ పూర్వం వీళ్ళంతా పరిగెత్తేవారు. ఎంత పరిగెత్తేవారండి, ఒక 20 ఏళ్ల క్రితం పార్థసారథి గారు నర్మదా నది చుట్టూ పరిక్రమ మాతో పాటు చేయగలిగారు. ఓంకార క్షేత్రంలో నర్మదా పరిక్రమ ఉంటుంది తెలుసు కదా, అక్కడ కొండలెక్కి తిరిగారు మాతో పాటు. ఇప్పుడు తిరగలేకపోతారు పాపం, ఎందుకంటే తిరగలి బాగా ఇంట్లో తెప్పవలసి వస్తుంది కనుక. కాబట్టి తిరగడం కొంచెం కష్టం అవుతుంది కాలప్రభావం వల్ల. ఆ కాలం వేరు కదా మరి ఇప్పుడు. అందువల్ల చాలా గొప్ప క్షేత్రం. అక్కడికి వెళ్ళి రంగధాముడిని సేవించాడు, వెంకటాద్రికి వచ్చాడు, 7 కొండల్ని సేవించాడు. వెంకటాద్రి కృతజ్ఞం నుంచి ఉంది, అది మర్చిపోకండి. మనకి ఇప్పుడున్న శ్రీనివాసుడు అంటే మళ్ళీ మూర్తి మారింది, కృష్ణుడి యొక్క మూర్తి. కానీ కృతయుగంలో ఆయన వరాహ వెంకటేశ్వరుడు, త్రేతాయుగంలో నరసింహ వెంకటేశ్వరుడు, త్రేతాయుగం చివరి పాదంలో రామ వెంకటేశ్వరుడు, కలియుగ ప్రారంభంలో వామన వెంకటేశ్వరుడు. కలియుగంలో అంటే కలియుగం ద్వాపర యుగం వెళ్ళిపోయి కలియుగం ఆరంభమైన కొద్ది రోజులకి ఇప్పుడున్నవాడు కృష్ణ శ్రీనివాసుడు అన్నమాట. కృష్ణుడే వెంకటేశ్వరుడు. ఇలా వెంకటేశ్వరుడు యొక్క మూర్తులు మారుతాయి తప్ప యుగయుగములుగా ఉన్నాయి. దశరథుడు వెంకటాద్రి మీద యజ్ఞం చేశాడు, తపస్సు చేశాడు అని ఉంటుంది చూడండి వెంకటాచల మహాత్మ్యంలో. అక్కడికి వశిష్ఠుడి ఆజ్ఞ వల్ల దశరథుడు అక్కడికి వచ్చి తపస్సు చేశాకే ఆయనకి పుత్రకామేష్టి చేయమని ఆదేశం వచ్చింది, చేశాడు, కొడుకు పుట్టాడు. కాబట్టి మహాత్ములు ఎంతోమంది సేవించిన దివ్యక్షేత్రాలు. ఆ సప్తగిరుల మీదకి వచ్చాడు ఆయన, పుష్కరుడిలో స్నానం చేశాడు, బంగారం దానం చేశాడు, కాళహస్తికి వెళ్ళాడు. కాళహస్తి వెంకటాద్రి కంటే ప్రాచీనమైనది, సువర్ణముఖి తీరంలో ఎప్పుడో ఉంది అది, అవన్నీ చూశాడు. ఇలా సమస్త తీర్థయాత్రలు, రామేశ్వరం, ఇవన్నీ చూసి 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 ఆ తర్వాత నైమిషారణ్యం వచ్చాడు ఆయన. చాలామంది చెప్పారట, ఎన్ని యాత్రలు చేసినా నైమిషారణ్యం వెళ్ళకపోతే యాత్ర గొప్పది కాదు. ప్రథమం నైమిషారణ్యం, ముందు నైమిషారణ్యం చూడవలసిందే. చక్రతీర్థంచ మధ్యమం, చక్రతీర్థం 2వ స్థానం. అన్యేషాంచీవ తీర్థానాం నాస్తి సంఖ్యామహీతలే. ఇక భూమండలంలో చాలా తీర్థాలు ఉన్నాయి, వాటిని మీ ఇష్టం వచ్చినట్టు తిరగచ్చు. కానీ ముందు నైమిషారణ్యం, తర్వాత చక్రతీర్థం. ఇవి చూశాకే తక్కిన తీర్థయాత్రలు చేయాలనగా ఆయన నైమిషారణ్యానికి బయలుదేరాడు. ఆ సమయంలో శౌనకాది మహర్షులు మహాయజ్ఞం చేస్తున్నారు, సత్రయాగం. 1000 సంవత్సరముల యాగం అది. నైమిషే అనిమిషక్షేత్రే మునయః శౌనకాదయః సత్రం స్వర్గాయ లోకాయ సహస్ర సమమాసత. దేవతల యొక్క క్షేత్రం, దివ్యక్షేత్రం, అనిమిషక్షేత్రం అయిన నైమిషారణ్యానికి వచ్చి 88,000 మంది ఋషులు శరీరంతో స్వర్గానికి వెళ్ళడం కోసమని సత్రయాగం అనే ఒక మహాయాగం చేయటం మొదలుపెట్టారు. ఆ యాగంలో సూత మహర్షి వచ్చి పురాణాలు చెప్పేవాడు. సూతుడికి వాళ్ళు ఒక గొప్ప ఆసనం ఇచ్చారు, అదే సూతాసనం, సూత సింహాసనం, ఇప్పుడు సూత గద్ది అంటున్నాం మనం. వీరందరూ ఈ మధ్యనేగా మొన్నే ఇంత చేసి నెలే అయింది మనం అక్కడికి వెళ్ళొచ్చి చూశారు. అసలు వీలుంటే ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి అక్కడ సప్తాహం చేయాలండి మనం, ఎందుకంటే నా కోరిక ఆల్టర్నేట్ ఇయర్స్ అనమాట. అసలు నైమిషారణ్యంలో ఎన్నిసార్లు భాగవతం చెప్పుకున్నా ఇంక దానికి తనివి తీరదు. అక్కడ నైమిషారణ్యంలో భాగవతం చదవాలి, వినాలి, తదనంతరం ఒక సత్యనారాయణ వ్రతం చేయాలి. ఆ వ్రతం చేసి ఆ కథలు వింటే కానీ మన జీవితం చరిత్ర అర్థం కాదు, అంత గొప్ప క్షేత్రం అది. అందుకే తరచుగా వెళ్ళాలన్నారు అక్కడికి. ఏమీ చేయలేకపోయినా వెళ్ళి కనీసం ఒక రోజైనా ఉండి అక్కడ స్నానం చేసి వెళ్ళిపోమన్నారు. అక్కడికి వెళ్ళాడు. ఆయన వెళ్ళగానే అందరూ ఋషులు లేచి నిలబడ్డారు, ఆయనకి నమస్కారం చేశారు. అహో, బలరామ చక్రవర్తి వచ్చాడు, మహానుభవుడు, అనంతుడు, సంకర్షణుడు వచ్చాడు అని గౌరవించారు. ఒక్క సూతుడు మాత్రం ఆసనంలో కూర్చుని లేవకుండా కూర్చున్నాడు. పౌరాణికుడు పురాణము చెబుతున్నప్పుడు మంగళహారతి అయ్యేదాకా మధ్యలో విష్ణువు వచ్చినా లేవకూడదని వ్యాసుడు శాసనం చేశాడు. భగవంతుడు వస్తే కూడా భగవంతుడు అక్కడే ఉంటాడట, ఇది ఆయన నియమం. ఏమండి, మీరందరూ పాండురంగ మహాత్మ్య సినిమా చూశారు కదా, కథ చదవకపోయినా కనీసం పుండరీకుడు వాళ్ళ నాన్న కాళ్ళు ఒత్తుతూ ఉంటే బయట కృష్ణుడు వచ్చి, పుండరీక వచ్చానంటే మా నాన్నగారి కాళ్ళు ఒత్తుతున్నాను, మా నాన్నగారు లేచేదాకా అక్కడ నిలబడి అన్నాడు ఆయన. నాకు కాళ్ళు నొప్పి పుడుతున్నాయంటే అక్కడ అరుగు మీద కూర్చో అన్నాడు. ఈ నియమాలు ఉన్నాయి. భగవంతుడు వచ్చాడు కదా అని గబుక్కు లేచి వెళ్ళిపోకూడదు. ఈ ఆసనంలో సూతాసనంలో కూర్చుని పురాణం చెప్పేవాడు మాత్రం ఆ సమయంలో దేవుడు వచ్చినా లేవకూడదు, అంతే, అదొక నియమం. అందుకే ఒక్క సూతుడు లేవలేదు, అందరూ లేచారు. ఆ సమయంలో బలరాముడు తీర్థయాత్రలు చేస్తూ వచ్చినవాడు పోయి కొంచెం దారిలో ఎక్కడో చోట కొద్దిగా వారుని కూడా పుచ్చుకున్నాడు. ఈ కారణాల చేత ఆయన కళ్ళు ఎర్రబడ్డాయి. ఒక క్షణం యగాదిగా చూసి ఋషులు ఇచ్చిన ఆసనంలో కూర్చుని మళ్ళీ అప్పటితో ఆగాక కొత్త కొత్తలాడుతూ ఇలా అన్నాడు, ఆహా, ఈ విలోమజాతుడు వేదవ్యాస మహర్షి దయవల్ల కొన్ని పురాణ కథలు నేర్చుకుని పురాణం చెప్పడం మొదలుపెట్టి నన్ను మించిన పండితుడు లేడు అనుకుంటున్నాడు. వీడి ముఖానికి ఏమొచ్చు, వీడికి ఛందస్సు వచ్చా, వ్యాకరణం వచ్చా, ఏదో నాలుగు కథలు నేర్చుకుని ఈ కథలతో నేనే గొప్పవాడిని అనుకుని టీవీగా ఆసనం మీద కూర్చుంటాడా, ఇలాగే మాట్లాడతాడు కొంతమంది. పౌరాణికులు గొప్పతనం తెలియని వాడు, ఈ పిచ్చివాగుడు వాగేవాడు ఇప్పటికే ఉన్నారు. వాడికి ఏమొచ్చు, భాష వచ్చా, అలంకారం వచ్చా, ఛందస్సు వచ్చా, అదొచ్చా, ఇదొచ్చా. ఇటువంటి వాడిని అందుకే పొరపాటున కూడా ఆసనం మీద కూర్చోబెట్టకూడదు. నేను వచ్చినప్పుడు లేచి నిలబడక గౌరవించక టీవీగా కూర్చుంటాడా, ఎంతమంది మహర్షులు అతన్ని గౌరవించబట్టి కదా వాడికి కీర్తి వచ్చింది, వీడిని క్షమించను అని అమాంతంగా తన చేతిలో ఉన్న దర్భలతోటి రోకలితోటి కొట్టి చంపాడు. దర్భలు విసరడంతో చచ్చిపోయాడు, ఏకంగా కుశలకి చచ్చిపోయాడు ఆయన. ఆ తర్వాత రోకలతో దెబ్బ కొట్టాడు. కూర్చున్నవాడు కూర్చున్నట్టే పక్కకు ఒరిగి మరణించాడు పాపం సోదరుడు. అప్పటిదాకా తెల్లగా ఉన్న బలరాముడి శరీరం నల్లగా మారిపోయింది, శరీరం మరీ భయంకరంగా మారిపోయింది. ఆయనే తెల్లబోయాడు, చేతులు తెలిసిపోతున్నాయి కదా, నల్లగా మారిపోయాయి. ఆయన శరీరం నుంచి దుర్వాసన కూడా వచ్చేసింది. వెంటనే ఋషులు హాహాకారాలు చేశారు, మహాత్మా ఎంత పెద్ద పొరపాటు చేశావు, అతడు బ్రహ్మస్థానంలో ఉన్నాడు, పౌరాణికుడి స్థానం అందరికంటే గొప్పది. ప్రథమం సర్వశాస్త్రాణాం పురాణం బ్రహ్మణాస్మృతం అనంతరం చ వక్త్రేభ్యో వేదాః తస్య వినిసృతాః. అన్ని శాస్త్రాల్లోనూ మొట్టమొదటిగా పురాణములు బ్రహ్మగారి ముఖం నుంచి బయటకొచ్చాయి. ప్రథమం సర్వశాస్త్రాణం పురాణం బ్రహ్మణ శ్రుతం. బ్రహ్మగారు ముందు పురాణమే విన్నట్టు అన్ని శాస్త్రాల్లోకి. విన్నది ముందు పురాణమైతే నోట్లోంచి వేదాలు ముందుకొచ్చాయి. అనంతరంచ వక్త్రేభ్యో వేదాః తస్య వినిశ్రుతాః. తర్వాత వేదములు నోట్లోంచి బయటకొచ్చాయి. అందువల్ల నోటి నుంచి బయటకొచ్చాయి కాబట్టి వాటికి ప్రథమ స్థానం ఇచ్చి విన్నదానికి రెండో స్థానం ఇచ్చారు తప్ప, లేకపోతే పురాణములకున్న స్థానం అంతా ఇంత కాదు. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం అన్నారు గురువుల్ని. శృతి స్మృతి పురాణములు ఈ మూడు కళ్ళు పరమాత్మకి. ఇందులో ఏది లేకపోయినా వ్యక్తి సంపూర్ణ పండితుడు కాడే. అటువంటిది మహాత్ముడు జ్ఞాని వ్యాస శిష్యుడు అయిన ఈ ఉగ్రశిరవుణ్ణి అన్యాయంగా చంపేశావు. నువ్వే విష్ణుస్వరూపుడివి, పాపం చేస్తే రేపటి నుంచి లోకంలో మిగిలిన వాళ్ళు పాపాలు చేయకుండా ఉంటారా? యజ్ఞ మర్యాదని పురాణ మర్యాదని నువ్వు ఉల్లంఘిస్తే ధర్మం నాశనం కాదా? కాబట్టి దీనికి ప్రాయశ్చిత్తం చేసుకోనగానే ఆయన పశ్చాత్తాపడ్డాడు. చాలా పెద్ద పొరపాటు జరిగిపోయింది, కానీ ఏం చేయను, క్షణికోద్రేకంలో ఈ పని చేశాను, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు, నా శరీరం కూడా నల్లగా మారిపోయి దుర్వాసనతో నిండిపోయిందనగానే అప్పుడు వాళ్ళు ఏం చెయ్యాలో పరమాత్మవి, నీకు నేను చెప్పాలా, నువ్వే నిర్ణయించుకో అన్నారు. అచటన్ ధృతినాత్మా వై పుత్రక నామాశియను పవిత్ర శృతివాక్య సరణి విశదంబగుటన్. అప్పుడు ఆకాశవాణి ఆత్మావై పుత్రక నామాసి అన్నది. కందపద్యంలో ఇంత అద్భుతమైన వేద మంత్రాన్ని ఇమిడ్చాడండి పోతన గారు. ఆత్మావై ధృతిని ఆత్మావై పుత్రక నామాసి అను పవిత్ర శృతివాక్య సరణి విశదంబగుటన్. తండ్రి కొడుకు రూపంలో పుడతాడు, దాన్ని బట్టి నిర్ణయం తీసుకో అంది ఆకాశవాణి. వెంటనే ఈ పవిత్రమైన వేదవాక్యం ఆయనకు అర్థమైపోయింది. తండ్రి కొడుకు కాబట్టి ఏమిటి, చచ్చిపోయిన తండ్రి మళ్ళీ కొడుకు కాబడతాడనే కాదు, తండ్రి చేసిన పుణ్యం పాపం కొడుకు రూపంలో వస్తాయి. అందుకే ఒక వ్యక్తిని చూడగానే అచ్చం వీళ్ళ నాన్నలా ఉన్నాడురా అంటే వాళ్ళ నాన్న ఎలా రూపంతో ఉన్నాడో ఆ రూపంతో ఉంటాడు, ఆ పనులు వీడు చేస్తాడు. ఇవాళ మన పిల్లలు బాగున్నారంటే అది మన పుణ్యం, మన పిల్లలు పాడైపోయి మనల్ని ఏడిపిస్తున్నారంటే అది మన పాపం. మన పుణ్యం పాపమే పిల్లల రూపంలో వస్తుంది. నీలకంఠేశ్వర శతకం చదివారా మీరు? రోజు శర్మగారు ఒక్కొక్క పద్యం పెడుతున్నారుగా మీ అందరి కోసం గ్రూపులో, సత్సంగంలో పెడుతున్నారా? అందులో పద్యం ఏమని ఉంటుంది? తన పుణ్యంబును పాపమును జగతిన ఆత్మాపుత్ర నామాశివయ్యను వేదోక్తికి సాక్ష్యమై తన కపత్య శ్రేణిగా వచ్చి ఇచ్చును సంతోషము దుఃఖమున్ తెలియకీ సూక్ష్మంబు పుత్రాళి బాగునకున్ పొంగునరుండు కీడునకు కృంగున్ నీలకంఠేశ్వర అని గురువుగారు రాశారా పద్యం. తన పుణ్యం పాపం ఆత్మావి పుత్రనామాసి అనే సూత్రమునకు సాక్ష్యంగా ఈ భూలోకంలో తనకి సంతాన రూపంలో బయటకు వస్తుంది. పుణ్యం చేస్తే కొడుకుల వల్ల సుఖం పొందుతాం, సంతోషం పొందుతాం, పాపం చేస్తే దుఃఖం పొందుతాం. ఈ ధర్మ సూక్ష్మం తెలియక పిల్లలు బాగుపడితే ఆహా పిల్లలు బాగుపడ్డారు అని ఎగిరి గంతులేస్తాడు, పొంగిపోతాడు. వాళ్ళు కనుక ఏడుస్తూ ఉంటే అప్పుడు దుఃఖానికి కుంగిపోతాడు. ఈ రెండు దండగే, ఇవి మన పాప పుణ్యాలని గ్రహించాలి. అందుకే జాగ్రత్తగా మంచి పనులు చేయడానికి ప్రయత్నించాలి. ఇదే ఆత్మావై పుత్రకణామాసి అనే వేదమంత్రం యొక్క సారాంశం. ఈ సూతుడు పరమ పుణ్యాత్ముడు, కానీ నేను చంపాను. చచ్చిన వాడిని బ్రతికించడం బ్రహ్మ సృష్టికి విరుద్ధం, అది కృష్ణుడు చేయాలి కానీ నేను చేయకూడదు. కాబట్టి ఇటు వేదవాక్యం అటు బ్రహ్మవాక్యం రెండూ పనికొచ్చే పని చేస్తాను. ఈ మరణించిన వాడి ఆత్మని నా దివ్యశక్తితో బ్రహ్మలోకానికి పంపుతాను. శాశ్వతంగా బ్రహ్మలోకంలో ఉంటాడు ఉగ్రశ్రవుడు. దీనికి బదులుగా ఇతని ఆయువుని ఇతని కొడుకు ఇస్తాను. కొడుకే తండ్రి కనుక అతడు చిరంజీవిగా ఈ కలియుగంలో శాశ్వతంగా ఉంటాడు, చిరంజీవిగా ఉంటాడు, పురాణములు చెబుతాడు, మహాపేరు మహాప్రసిద్ధి పొందుతాడు, మహానామం పొందుతాడు అని పలికి ఈ చచ్చిన వాడిని ఉగ్రశ్రవుడినేమో వైకుంఠానికి పంపేశాడు. అక్కడ బ్రహ్మలోకం అంటే వైకుంఠం అన్నమాట. ఆయన కొడుకు పేరు కూడా సూతుడే. ఆయన పెద్ద సూతుడు, ఈయన చిన్న సూతుడు. ఆయన రోమహర్షణుడు, ఈయన రౌమహర్షణి. ఆయన ఉగ్రశ్రవుడు, ఈయన ఔగ్రశ్రవసుడు. ఈయన్ని పిలుచుకొచ్చి ఈరోజు నుంచి మీ తండ్రి గారి సీట్లో కూర్చో, ఆయనకి మిగిలిన ఆయువు నీ ఆయువు నీదే, నువ్వు శాశ్వతంగా కలియుగాంతం వరకు ఈ ఆసనంలో కూర్చో, ఇక్కడే ఉండు, పురాణములు చెప్పు. నువ్వు చెప్పే పురాణముల సారం ఇటు నిన్ను మీ నాన్నని కూడా శాశ్వతంగా వైకుంఠంలో ఉంచుతుంది అని కొడుకుని సూతుడి చేశాడు. అప్పుడు ఆయన శరీరంలో కొంత భాగం నల్లదనం పోయి తెల్లదనం వచ్చింది, అంటే ఇంకా పూర్తిగా తెలుపు రాలేదు. ఇదేమిటండి, కొడుకునేమో సింహాసనం మీద కూర్చోబెట్టాను, తండ్రి గారిని వైకుంఠానికి పంపాను, ఇంత పని చేసినా ఇంకా పూర్తిగా పాపం పోలేదంటే పౌరాణికుడిని చంపితే పాపం అంత తేలిగ్గా పోతుందా? అందువల్ల ఆ పాపం అంత తేలిగ్గా పోదన్నారు వాడు. కాబట్టి మీలో ఎవరికైనా అంత పాపం పొందాలనుకుంటే బయటకు వెళ్ళాక నన్ను బుర్ర మీద ఒకటి పడ్డమే కరెక్ట్. తిడితేనే మహాపాపం అంట, ఇక చంపితే ఎటువంటి పాపం వస్తుందో ఆలోచించండి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారనగా, మేము ఇక్కడ యజ్ఞం చేస్తుంటే ఈ యజ్ఞం పాడు చేయటానికి ప్రతి పర్వదినంలోనూ అమావాస్య నాడు ఇల్వలాసురుడి కొడుకు పల్వలుడని వస్తూ ఉంటాడు. ఇల్వలుడు వాతాపి పేరు విన్నారుగా మీరు, అగస్త్యుడి చేతిలో చచ్చారు వాళ్ళు, వాతాపి ఇల్వలుడు. అందులో ఇల్వలుడి కొడుకు పేరు పల్వలుడు. తండ్రి కొడుకు బలి పేరెట్టుకున్నాడు, అయ్యి తీసి పాపెట్టాడు. ఎల్లయ్య తన కొడుకు పుల్లయ్య అని పేరెట్టినట్టుగా, ఏ తీసి పువ్వు పెట్టినట్టుగా. అలాగా ఈ పల్వలాసురుడు పరమక్రూరుడు, ప్రతి పర్వకాలలోనూ వచ్చి మా యజ్ఞంలో చీము నెత్తురు వర్షించి మలమూత్రాలు విసర్జించి యజ్ఞం పాడు చేస్తున్నాడు. వాడిని చంపి యజ్ఞం రక్షిస్తే నీ పాపం పోతుందన్నారు వాళ్ళు. దాంతో అమావాస్య దాకా ఆగి ఆ అమావాస్యకి ఇల్వలాసురుడి కొడుకు పల్వలుడు వచ్చాడు. వాడు వస్తూ ఉంటే అప్పుడు ఈయన నాగలి రోకలి చేత్తో పట్టుకున్నట్ట. వాడు రావడంతో ఓ వర్షం కురిపించాడు. ఏం వర్షం? చీము వర్షం, నెత్తురు వర్షం. దాంతో యజ్ఞగుండం దుర్వాసనతో నిండిపోయింది. అప్పుడు ఈయన జాయ్ శ్రీకృష్ణ అని ఈ నాగలి వాడి మెడ మీద వేసి ముందుకు బళ్ళు లాగి రోకలితో నెత్తి మీద ఒక్క దెబ్బ కొట్టాడు. నాటు యుద్ధం, దెబ్బతో వాడి తల పగిలింది, వాడు తెచ్చాడు. అప్పుడు వాళ్ళంతా జయ జయధ్వానాలు చేసి యజ్ఞం రక్షించావు శుభాష్ అన్నారు. ఇప్పుడు ఏమైంది, నడుము వరకు భాగం తెలుపు వచ్చింది, మిగతా భాగం అలాగే ఉండిపోయిందిట. సూతుణ్ణి కొడుకుని రక్షించడం వల్ల కొంత పాపం, రాక్షస సంహారం చేసి యజ్ఞ రక్షణ చేయటం వల్ల సగం పాపం పోయిందనమాట. కాబట్టి యజ్ఞమును రక్షిస్తేనే సగం పాపం పోతే, బ్రహ్మహత్యా పాపం, పౌరాణిక పాపం, యజ్ఞగుండం చుట్టూ ప్రదక్షిణ చేసి యజ్ఞం చేస్తే నాకేమిటి అంటే ఇదనమాట, మహాపాపాలు పోతాయి. కాబట్టి ఆ పాపాలు పోయి తీరతో ఎందుకు పోవండి? ఇంకా ఈయన పాపం ఘోర పాపం గనక ఇంకా కొంత మిగిలిపోయింది, అప్పుడు ఆయన మళ్ళీ పంపితే సముద్రం రామేశ్వరం దగ్గర స్నానం చేస్తే మోకాళ్ళ వరకు తెలిపొచ్చి మోకాళ్ళ దగ్గర నుంచి కింద భాగం ఉండిపోయిందిట. ఈ చిట్ట చివరి పాపం వెంకటాచలానికి వెళ్ళాడు, మళ్ళీ వెంకటాద్రిలో పుష్కరిణిలో స్నానం చేస్తే మొత్తం పాపం పోయింది. ఈ విధంగా బలరాముడు కూడా తీర్థయాత్రలు చేశాడు. తద్వారా లోకానికి ఏమని సందేశం ఇచ్చాడు? తీర్థయాత్రలు చేస్తున్నప్పుడు నియమంతో చెయ్యండి. ఒకటి, క్రోధం పనికిరాదు. తీర్థయాత్ర స్థలంలో కోపం అస్సలు పనికిరాదు. ఇంట్లో మీ ఆవిడ మీద కోపగిస్తే వచ్చే పాపం చాలా తక్కువ. అదే తీర్థయాత్ర స్థలానికి వచ్చి పెళ్ళం మీద ఎవత్తి వెనుగొని లేచామా? ఈ బలరాముడు కాబట్టి ఆ పాపం నుంచి విముక్తి పొందాడు. వీడి పాపాన్ని ఎవడు బాగు చేయలేడు. అందుకని తీర్థయాత్ర స్థలంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. నేను చెప్పిన దాంట్లో ఒక్కటి అసత్యం ఉంటే మీరు చూపించండి ఎక్కడ. తీర్థమింద్రియ నిగ్రహం, తీర్థంబు సత్యంబు, తీర్థంబు దానంబు, తీర్థంబు ఇంద్రియ నిగ్రహంబు, ఇవన్నీ మనకి పురాణాల్లో చెప్పారు. కాశీఖండంలో ఈ పద్యం ఉంటుంది ప్రత్యేకంగా. చాలా జాగ్రత్తగా ఉండాలి. తీర్థయాత్ర స్థలంలో కనుక పిచ్చి పనులు చేస్తే రుద్ర పిశాచాలు అయిపోతారు. అందుకే అక్కడ ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. గురు నింద, పురాణ నింద, వేద నింద, ఇలాంటి పనులు తీర్థస్థలాల్లో చేయకూడదు. అందుకని ఎట్టి పరిస్థితుల్లో తీర్థస్థలాలలో ఇంటి దగ్గర కంటే జాగ్రత్తగా ఉండాలి. మనం అక్కడికి వెళ్ళాక పిచ్చి పనులు రెచ్చిపోయి చేయకూడదు. ఒకవేళ కర్మ గాలి, అక్కడికి వెళ్ళాక కూడా పెళ్ళాన్ని తిట్టేశాడు, కొడుకును కొట్టేశాడు, లేదా కొడుకు తన పిల్లల్ని కొట్టాడు, లేదా గురువుగారిని తిట్టారు, లేదా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒకడి మీద ఒకడు కోపగించి ఒక ఆయన బజ్జీ కోసం ముందెడితే రెండో వాడు వెనక్కి లాగి నాకంటే ముందు నువ్వు బజ్జీ తింటావా అని గజ్జల్లో రెండు కొట్టాడు, ఇలా ఒకడినొకడు కొట్టుకున్నారు, ఏదో జరిగింది అనుకోండి. ఇప్పుడు ఈ పాపాలు ఎలా పోతాయి? మాకు భయంగా ఉందండి, అనవసరంగా తీర్థయాత్రకు వచ్చి ఇరుక్కుపోయామండి అనుకున్న వాళ్ళు తెలియక చేసినప్పుడు గురువు చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తే ఆ పాపం పోతుందట. కానీ తర్వాత మళ్ళీ చేయకూడదు. రోజు ఐసర్ బజ్జీది ఏదో బాగుందనుకుని ఇంటికి వెళ్ళి పెళ్ళాన్ని కొట్టొచ్చి గురువుగారు చెప్పారు కదా ఆయన చుట్టూ తిరిగితే ఈ పాపాలను నేను భరించద్దు. కాబట్టి తెలియక చేస్తే పాప ప్రాయశ్చిత్తం ఉన్నది, కానీ తెలిసి మాత్రం చెయ్యరాదు.